ಭೂರಿ ಮಹಾಪ್ರತಾಪ ಪರಿಪೂರ್ಣ ಭಯಂಕರ ಗೋಪಬಾಲ ಕಂಠೀರವ ಪಾತ ವೇಗ ವಿಕಟೀಕೃತ ಭೀಷಣ ದುರ್ವಿಶೋರ್ಮಿ ಸಂಪೂರಿತ ಮೈ ವಡಿಂಕಲಗಿ ಪೊಂಗಿ ಧನುಷ್ಯತ ಮಾತ್ರ ಭಾಗ ವಿಸ್ತಾರಮು ಪೊಂಗೆ ನಮ್ಮಡುವು ತತ್ತ ಪಯಕ್ಕಣ ಬುದ್ಬುದೋಗ್ರಮಯ್ಯ ಪಾತ್ರಗಾರಿಕರ మహాభయంకరమైన పరాక్రమం కలిగిన ఈ గోపాల బాలుడు సింహం లాంటి కుర్రవాడు ఆ నీళ్లలోకి దూకి తన చేతులతో పెద్ద పెద్ద బారలు వేసి ఆ మడుగంతా ఈదుతూ ఉంటే ఆ మడుగంతా కలచి వేస్తూ ఉంటే పెద్ద పెద్ద కరటములు ఒడ్డుకు తాకి ఆ కరటములు 100 ధనుస్సుల మేరకు వెళ్ళి ఆ ఒడ్డు మీద ఉన్న చెట్లను కూడా కొట్టుకుపోయేలా చేసేట అంత కరటం ఒడ్డుకెళ్ళిపోయిందనమాట. అందులో ఆయన ఈత కొడుతున్నప్పుడు అందులో ఉన్న విషపు నీరు బయటకు వచ్చి బాగా కాలిపోయిన తెన మీద నీళ్లు వస్తే ఏమవుతుంది, చుయ్యి చుయ్యి అనే శబ్దంతో ఆ నీరు ఆవిరైపోతుంది. అలాగే ఈ నీరు ఒడ్డు మీదకి వచ్చి విషాన్ని పైకి కక్కి చూస్తూ ఉండగా పెనం మీద పోసిన నీరు ఆరిపోయినట్టుగా ఆరిపోవడం మొదలుపెట్టింది. ఈ విధంగా భీకరాకారంతో ఈదాడు. మామూలుగా ఈదడం కాదు, నేనొకప్పుడు మహాసముద్రంలో పాఠీయనాకృతితో మత్స్యావతారంతో సముద్రమంతా ఈదాను, సమకాసురుణ్ణి చంపాను, నాకు ఈ కాళీయుడు ఒక లెక్క, ఈ మడుగో లెక్క, అంత చేప రూపంలో ఉన్న నాకు ఇంత పాప రూపంలో విహరించడం లెక్క కాదా అన్నట్లుగా భయంకరంగా ఈదాడు. అలా ఈదుతున్న స్వామివారి చేతి దెబ్బలకి సముద్రం పొంగినట్టుగా ఆ మడుగు పొంగిపోయింది. ఆ శబ్దం లోపల నిద్రపోతున్న కాళీయుడికి వినబడింది. వాడు బుస్సును లేచాడు. ఎవడ్రా వీడు, ఈ మధ్యకాలంలో నా మడుగులోకి అడుగు పెట్టిన వాడు లేడు, అడుగు పెట్టిన ఈత కొట్టిన వాడు లేడు, అసలు ఇక్కడికి రావడంతో విషానికి చచ్చిపోవాలి, అటువంటిది ఈ కుర్రవాడొక్కడు నా మడుగులోకి అడుగు పెడతాడా, వీడెవడు అని బుస్సుమని కస్సుమని విషం కక్కి కళ్ళు పైకెత్తి చూశాడు. ఇంత చేస్తే చిన్న కుర్రాడు, 6 ఏళ్ల కుర్రాడు. ఇవిడికి మతిపోయింది, ఈ కుర్రాడా 6 ఏళ్ల కుర్రాడా, ఏదో కొన్ని వేల సింహాలు దూకినట్టుగా శబ్దం చేస్తూ అడవి కలచినట్లుగా, అడవిలో సింహాలు ఉంటాయి, సింహాలు అడవిని బెంగపెట్టుకునేలా చేస్తాయి, అడవిని కలుస్తాయి, వీడు ఈ మడుగులో అడుగుపెట్టి దీన్ని సింహంలాగా కలచి వేస్తున్నాడు, బహుశా వీడు జలసింహమేమో. కానీ చిత్రం, ఈ కోమలాకారుడు ఈ మడుగులో అడుగుపెట్టి ఈ విషం తట్టుకుని ఎలా బతికాడో, ఈ విషాగ్నికి అందరూ భస్మం అయిపోవాలి అనుకున్నాడు. వాడు అంతఃపురమే బాగా కొన్ని వందల పాముల్ని చేపల్ని పీతల్ని తిన్నాడు. పెద్ద పాములు చిన్న పాములు తింటాయి తెలుసా మీకు, చిన్న చిన్న పాములు పెద్ద పెద్ద పాములు గుట్టుకుని మిగుతాయి, అవన్నీ తిని నిద్రపోతున్నాడు మధ్యాహ్నం పూట హాయిగా. వాడు కూడా నిద్రపోతున్నాడు మధ్యాహ్నం పూట. అలా నిద్రపోతున్న వాడికి ఈ దెబ్బకి మెలకు వచ్చింది. ఈ మెలకు రావడం వల్ల నిద్రలోంచి మెలకు వచ్చినప్పుడు కోపం ఎక్కువ ఉంటుందంటో, గాఢంగా నిద్రపోతున్నవాడు అందులో మధ్యాహ్నం నిద్రపోతున్నవాడిని లేపామా, వాడికి మా చెడ్డ కోపం వస్తుంది, ఈ పాము కూడా కోపం వచ్చిందనమాట. అందుకని వెంటనే ఏం చేశాడు, ఏమైనా ఇవాడు వీడంతం చూస్తాను, బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతో చెలత్కేర్ణ కల్లోలంబై కలగంజరించే ఎట నే లోనుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలం భస్మమై కూలంజేసెద నేడు లోకములకు కోపం బుదీపింపగన్. వీడు చిన్న కుర్రవాడు కానీ అపార పరాక్రమం చూపిస్తున్నాడు. నా మడుగంతా కలచి వేస్తున్నాడు, ఎక్కడ విశ్రాంతి లేకుండా కెరటాలు పుట్టేలా చేస్తున్నాడు. ఇప్పుడు నేను వీడిని ఉపేక్షించకూడదు, నేను వీడిని పోన్లే కుర్రాడు కదా అని ఉపేక్షిస్తే, శిక్షించకుండా ఊరుకుంటే రేపటి నుంచి జనం అంతా ఏమంటారు, ఇందులో ఉన్నది కాళీయుడు అనుకున్నాం, కాళీయుడు కాదు బురదపం అంటారు, కస్సుమని కాటేయకపోతే త్రాచుపాములు కూడా బురద సర్పం అనుకుంటారు, దాంతో జనాలు నన్ను లోకు కడతారు, నన్ను పట్టుకుని పావులు వాళ్ళు బుట్టలో పెట్టి ఆడిస్తారు. కాబట్టి ఈ కుర్రవాడి అంతం చూస్తాను, గుస్సున పైకి లేచి నా 105 పడగలతో కాటేస్తాను, వీడిని బూడిద చేస్తాను, నా భయంకరమైన అగ్నిజ్వాలల వంటి విషంతో వీడిని భస్మం చేస్తాను. అప్పుడు లోకం ఏమనుకుంటుంది, అబ్బా కాళీయుడికి ఎంత బలం ఉన్నదా, ఎంత విషం ఉన్నదా, వాడికి కోపం వస్తే కుర్రాడు బూడిదైపోయాడు, వాడికి ఎముకలు కూడా లేవు అని అంతా నన్ను పొగుడుతారు, ఇంకెవడూ జీవితంలో నా మడుగులోకి అడుగు పెట్టాడు అంటూ అందులోంచి బయటికి లేచాడు. మంచి సర్ప సైన్యం వాడి వెంట ఉన్నది, వాడొక్కడే కదా, వాడి వెనకాతల వాడి భార్యలు పిల్లలు బంధువులు చాలామంది ఉన్నారుగా, ఆడవాళ్ళు రాలేదు కానీ వాడి సైన్యం అంతా కూడా వచ్చారట. మహావేగంగా వచ్చాడు. బుస్సుమని పెరికిలేచాడు, కస్సుమని కాటేశాడు. ఒకేసారి 105 పడగలతో కాటు వేసి మళ్ళీ కృష్ణుడి తన చర్మంతో చుట్టేశాడు. కృష్ణుడి చుట్టూతో 7 చుట్టలు చుట్టి నెత్తి మీద పడగబట్టి గట్టిగా నొక్కి పారేశాడు. ఈ విధంగా సర్ప బంధంలో, పాము యొక్క బంధంలో ఇరుక్కుపోయాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడికి ఒక కొంటి బుద్ధి పుట్టింది. ఇంతకాలం ఈ గొల్లపిల్లలంతా నా పరమభక్తులు అంటున్నారు, అక్కడ మా అమ్మ వాళ్ళు కూడా నేను లేకపోతే ఉండలేమంటున్నారు, నేను చచ్చిపోయినట్టు కాసేపు నటిస్తే వీళ్ళందరికీ నా మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుందని పరీక్షించాలనుకున్నాడు. గురువులు అప్పుడప్పుడు అలా పరీక్షిస్తారు. జగద్గురువు కదైనా, అందుకని వెంటనే ఏం చేశాడు, ఆ పాము గట్టిగా చుట్ట పెట్టగానే తలకాయలా వాల్చేసి పడిపోయాడు పక్కకి, స్పృహ తప్పిపోయినట్లుగా. మధ్యాహ్నం కూడా బాగా తేకదాకా తిని ఉపన్యాసానికి వచ్చి అప్పుడప్పుడు కుర్చీలలో తలకాయ వాల్చేస్తారే, అలా వాల్చేశాడు పాపం ఆయన. అలా పడిపోగానే ఇంకేముంది, ఈ పిల్లలంతా గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో కృష్ణ, మమ్మల్ని రక్షిస్తాము రక్షిస్తామని అందులోకి వెళ్ళి నువ్వే పాము నోట్లో పడిపోయి భక్షింపబడ్డావా, మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని వాళ్ళు ఏడ్చారు. ఆవుదోడలైతే అంబా 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 అని ఒడ్డు మీదే ఉండి ఏడవడం మొదలెట్టాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడ బృందావనంలో ఇళ్లల్లో ఉన్న యశోదకి, రోహిణికి, నందుడికి, ఉపనందుడికి, మొత్తం అక్కడున్న పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా, ఆడవాళ్ళకేమో కుడికళ్ళు, మగవాళ్ళకి ఎడమ కళ్ళు ఎదురాయి. ఆడవాళ్ళకేమో కుడికళ్ళు, మగవాళ్ళకి ఎడమ కళ్ళు ఎదురాయి. సాధారణంగా శుభ సూచకం ఏంటంటే ఆడవాళ్ళకి ఎడమవే పదరాలి, మగవాళ్ళకి కుడివే పదరాలి, అదిరితే శుభం. దానికి వ్యతిరేకంగా అదిరితే, అంటే ఆడవాళ్ళకి కుడి, మగవాళ్ళకి ఎడమ వైపున్న అవయవాలు అదిరితే ఏదో కీడు వచ్చినట్టు అనమాట. అందుకని అదరం కీడు కన్నులు లేశా, అందరికీ కీడు కళ్ళు అదిరే. యశోద కంగారు వచ్చింది. ఏమంటాయి, కుడి కన్ను అదురుతోందండో, కుడి చెయ్యి కదులుతోంది, కుడి కాలు కదులుతోంది, నాకేదో భయంగా ఉందంటే నాకు అలాగే ఉంది, నాకేమో ఎడమ కన్ను అదురుతోంది అన్నాడు ఆయన. ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి, నందా, ఆడవాళ్ళందరికీ కుళ్ళు, మగవాళ్ళందరికీ ఎడమలు అదురుతున్నాయి, ఏం జరిగిందో అన్నారు. అంటే అందరికీ ఒకేసారి వచ్చిందనమాట అపశకునం. దాంతో వీళ్ళు తట్టుకోలేక, ఏం జరిగిందో, మన కృష్ణుడి వాళ్ళ బలరాముడు లేకుండా ఒంటరిగా వెళ్ళాడు, బలరాముడు కూడా ఉంటే కాస్త అండగా ఉండేవాడు, పెద్దవాడు లేకుండా ఎప్పుడు ఒంటరిగా పోతాడు వీడు, చెప్పిన మాట వెండు, ఈయన రక్షించాలి పైగా ఆయన్ని, ఈయన లేకుండా వెళ్ళాడు అని యశోద మొత్తుకుని, మనం ఇక్కడ ఉండద్దు, మన కృష్ణుడిని వెతుక్కుంటూ పోదామంటే వాళ్ళంతా సరే సరే అన్నారట. ఇళ్లలోంచి అందరూ తాళాలు వేయడం కూడా మర్చిపోయి వెళ్ళిపోయారు. కృష్ణుడికి కష్టం వస్తే ఇంటికి తాళం వేద్దాం, లాక్కు పడిందో లేదో చూద్దాం, ఆ లాక్కు కౌంటర్లో వేద్దాం, ఇవన్నీ గుర్తుంటాయా. అందుకని ఎవరికి వాళ్ళు అన్ని విడిచిపెట్టి పారిపోవడం మొదలెట్టారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వరద వచ్చినప్పుడు నదీ ప్రవాహంలో వెళ్ళిపోయారట. ఆ సమయంలో వారి భంగి ఎరుంగని వారై, వారి భంగి ఎరుంగని వారై, పోవుచును నుంట చూచి వారింపడయ్యే రాముడు వారిని హరిలాగరుంగువాడయ్యు నృప. వాళ్ళు శ్రీకృష్ణుడి మహిమ తెలియక, ఆయన బలము తెలియక, ఆయన గొప్పతనం తెలియక ఏడ్చుకుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెడుతూ ఉంటే, తెలిసిన వాడు బలరాముడు మాత్రం నవ్వుకుంటూ వాళ్ళని మాత్రం ఆపట్లేదట. వండ్రా, నేను వస్తాను కనుక అతను బయలుదేరాడు, ఆయనకు అన్నీ తెలుసు కనుక. అందుకని వారింపడయ్యే రాముడు, బలరాముడు వారు ఎవరిని ఆగమం లేదు, మీకేం పర్వాలేదు, కృష్ణుడికి ఏం అవ్వదు అనకుండా వాళ్ళతో పాటు తారు వెళ్ళాడు. వాళ్ళంతానేమో ఏడుస్తూ వెళుతుంటే ఒక్కడే నవ్వుతున్నట్ట. దాంతో యశోద కోపం వచ్చింది. అక్కడ మేము ఏమైపోయాడు, కృష్ణుడు అని ఏడుస్తుంటే నవ్వుతావు ఏమిటంటే, నీకు తెలియదురే అమ్మా, నాకు తెలిసిరే కృష్ణుడి సంగతి అన్నట్ట, నువ్వు అన్నీ ఇలాగ అంటావు బలరామ అంది ఆవిడ. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నప్పుడు ఒక నవ్వితే తల కోపం వస్తుండే పక్క వాళ్ళకి. ఎవరో ఒక ఆవిడ కింద పడి కాలు విరగొట్టుకుంది అనుకుందాం, ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు మనం నవ్వామంటే ఆవిడకి ఒళ్ళు మండిపోదు, నీకు కూడా భవిష్యత్తులో ఇలా తగలాలి ఉంటుంది పైగా చెప్పిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కాలు విరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యి బాబు అయ్యి బాబు నీకు విరిగిందని వీడు ఇంకా ఎక్కువ ఏడవాలి, అప్పుడు ఆవిడ ఆనందపడుతుంది. ఎప్పుడు ఈయన అలా కాకుండా నవ్వుతూ ఉండేసరికి కొంచెం ఆవిడకి బాధ కలిగిందనమాట. ఏమైతేనే అందరూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ యమునా తీరానికి వెళ్ళారు. ఆ సమయంలో కాళింది మడుగులో కాళీయుడు అలా చుట్టలు చుట్టగా మధ్యలో ఉన్న కృష్ణుడు అలాగే ఉండిపోయాడు, తల వాల్చుకొని చచ్చిపోయినట్టు కూడా ఉన్నట్ట. అది చూడగానే ఇంక యశోద గుండెలు బాధేసుకుంది. అయ్యి బాబో, నాకు అనిపించింది కుడికన్నదిరినప్పుడే అనిపించింది ఏదో చెడు జరగబోతోందని. నా కృష్ణుడు బాబో నాకన్నా నా తండ్రి, మా బాబు, మా వెన్నపూస తినేవాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. అదేమిటో తెలియదు కానీ ఇప్పుడు వెన్నపూస ఎందుకు చెప్పండి? ఆయన బాధ వల్ల నా వెన్నపూస తినేవాడు, నా మేగడ తిన్నాడని అప్పుడు ఎప్పుడో కొట్టాను పాపిష్టిదాన్ని, లోగడ మేగడ తిన్నాడని కుర్రాన్ని కొట్టాను, ఇప్పుడు ఇలా అయిపోతుందని తెలిస్తే బాగా నోట్లో మేగడ పెట్టేదాన్ని. నాయన నువ్వు వెళ్ళిపోతే మేగడెవరు తింటారు, పెరుగెవరు తాగుతారు, పాలెవరు తాగుతారు, మమ్మల్ని ఏడిపించేదెవరు? నా బాబు నిన్నేమనరా, నువ్వు ఒక్కసారి పలకరా, చూడవదేమి గౌరవపు చూపుల సఖాళి తోడ మాటాడవదేమి. చూడవే ప్రేమగా నాకేసి చూసి అమ్మా అమ్మా అనేదానివి. ఇప్పుడు ప్రేమగా చూడవేం నాయన, మాట్లాడవేం, కళ్ళు విప్పవేం, అర్మిలి విందులు వచ్చిరటం చునత్తనం బడవదేమి. మా చుట్టాలు వచ్చారు అని చిందులేసి గజ్జలు గల్లుమంటూ ఉండగా నృత్యం చేసేవాడివి. ఇప్పుడు నృత్యం చేయవే నాయన. ఇదిగో నీ మిత్రులు వచ్చారు, మీ అన్నయ్య బలరాముడు వచ్చాడు, నీకు కావాలంటే ఎంత పెరుగైనా పెడతాం, తొందరగా రానాయన, పెరుగు కోసమైనా రారా నా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆవకాయ బద్దలు పెట్టాను, కొత్త ఆవకాయ పెట్టా రాబోయే వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని. అది మే నెలని చెప్పాను కదా, మంచి వైశాఖ మాసం, అందుకని ఆవకాయ ఖర్చుతో పాటు మేగడ పెరుగన్న ముద్దలు నంచుకుంటూ తిందు కానీ రానాయన అని ఈ విధంగా ఒకదానికోటి లేనిపోయి పలవరింతలతోటి తిండి చెత్త చెదారం అన్నీ దొరుచుకుని ఏడవడం మొదలెట్టింది బాబు. దీన్ని ఏమంటారు, అతి స్నేహం. ఎక్కువ ప్రేమ ఎక్కువ అయితే మనకి ఆ కష్టం కంటే కూడా ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఒకసారి ఒక్కోసారి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ ఏడ్చేవాళ్ళు మాట్లాడే మాట్లాడే అర్థం ఉండదు తెలుసా? వాడేమో చచ్చిపోడున్నాడు, చచ్చిపోడిపోతుంటే అప్పుడు బతుకుండగా ఆయన సిగరెట్ కాల్చేట, అప్పుడు సిగరెట్ కాలిస్తే ఇప్పుడు కొట్టింది మానవని. ఇలా దొరుకుతుందో తెలిస్తే నేను కాల్చుకోవాలి ప్యాకెట్ మీద ఇచ్చేదాన్ని ఉంటుందండి ఆవిడ. అవి ఎందుకు గుర్తుకొస్తాయి? ఇవన్నీ నేను చూసి చెప్పి అనుభవంతో చెప్పింది, ఇందులో ఏది కల్పితం లేదు. హైదరాబాద్లో జరిగింది, ఆయన చచ్చిపోయాడు, అందుకని ఆయన ఎప్పుడో బతుకుండగా సిగరెట్ మానవని నెత్తిమీద కొట్టిందిట. ఇప్పుడు చచ్చిపోయాడు కనుక ఇప్పుడు ప్యాకెట్ కలిచేవాడు కదా, అయ్యో ఎందుకు కొట్టానా అని పశ్చాత్తాపం అనమాట. ఇలా దొరుకుతుందని తెలిస్తే నేను ప్యాకెట్ లేదండి అని ఆ జాకెట్ తుడుచుకుని కన్నీళ్ళు ఏడవడం మొదలెట్టింది. పాత పాతవి పలవరింతలు అంటారు, కలవరింతలు అంటారు, దుఃఖం ఎక్కువైపోయింది ఆవిడకి. అందుకని సంధి ప్రేలాపం వచ్చి కృష్ణ నువ్వు లేకపోతే బతకలేను నాయన అన్నది. పన్నగము మమ్ము గరవక నిన్నేటికి కరచకుర్రా, నెమ్మి కలిగి నీ ఉన్నను మమ్ము రక్షింతువు, నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. ఆ పాము మమ్మల్ని కరవక నిన్నెందుకు కరిచింది? అదే పాము మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోతే నువ్వు రక్షించేవాడివి, కానీ నిన్ను రక్షింపనేము నేరము తండ్రి, నిన్ను మేము రక్షించలేకపోతున్నాం. కట్టా క్రూరభుజంగము కట్టను కన్నిన్ను గర్వ కంపించితివో తిట్టితివో పాపపు విధి పట్టి మమం తలచికాక పలవించితివో. ఇంత కోపంతో పాము నిన్ను కాటేస్తున్నప్పుడు చి బ్రహ్మదేవుడు నా నుదుట ఇలాంటి దరిద్రపు రాత రాశాడు, పాము చేతిలో చచ్చిపోయే రాత రాశాడని ఆ బ్రహ్మను తిట్టుకున్నావా? లేక కంపించిపోయావా? విషం ఒంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే గజగజలాడి చచ్చిపోయావా? మమ్మల్ని తలుచుకుని ఏడ్చేవా? నన్ను తలుచుకుని ఏడ్చుంటాడు మా అబ్బాయి, మా ఆయన కూడా తలుచుకోడు, అమ్మ అమ్మ యశోదమ్మ అని నన్నే తలుచుకుంటాడు. నేనంటే అంత ప్రేమ ఆయన మీద అంత ఎక్కువ ఉండదు, నన్నే తలుచుకుని చచ్చిపోయాడు వాడు అన్నది పాపం ఆవిడ. ఇంతలో ఇంకొకళ్ళు వచ్చారు, అయ్యో ఈ పాము అంత గట్టిగా ఇలా చేసేసింది, ఇప్పుడు ఆ పాము చుట్టంలోంచి బయట పాడి వేసేవాడు ఎవడో లేడా? కనీసం చచ్చిపోయాడో బతుకున్నాడో తెలియట్లేదు, చచ్చిపోతే శవమైనా మనకి దక్కుతుందో లేదా? సదుపాయం ఎయ్యది అని ఆత్తరవంబులదూలిరి అందరు, మనకు ఉపాయం ఏమిటి అని ఏడవడం మొదలుపెట్టారు. అదే మన కృష్ణుని కరచి అంతట బోక, అదే మన కృష్ణుని కరచి అంతట బోక, భుజంగమంబు దుర్మదమున మేన జుట్టుకుని మానకయున్నది, ఇంకా ఏమి చేయుదము ఎట జొత్తము, ఏ పురుషులో పుదిరీయకి నడ్డ పెట్ట, ఎయ్యది సదుపాయమంచుబడి రాత్తరవంబుల దూలి గోపకుల్. అదిగో ఆ పాము మన కృష్ణుడిని కరిచింది, అక్కడతో విడిచిపెట్టకుండా ఒళ్ళంతా చుట్టుకుంది, నెత్తి మీద పడగబట్టింది. ఈ పడగానే పెడలోంచి కృష్ణుడు ఎలా బయటపడతాడో మనం ఎక్కడికి వెడదాం? ఏ పురుషుడు ఈ పాముని శిక్షించి మన కృష్ణుడిని మనకిస్తారు? ఈ పాముకి జాలి లేదే, దయ లేదే, దానికి మాత్రం బిడ్డలు లేరా, పెళ్ళాలు లేరా అని ఒకళ్ళు ఏడ్చారు. మనకు ఉపాయం ఏమిటి కృష్ణుడిని రక్షించుకోవడం అని కొందరు ఏడ్చారు. ఎంతలో యశోద అంది, ఇంక ఇదేం కాదు నా కొడుకు లేకపోతే నేను బతకలేను, నేను అందులో దూకి చచ్చిపోతాను అని అమాంతంగా అందులో దూకేస్తుంటే వెనకాతల వాళ్ళంతా గట్టిగా పడి చచ్చకని గట్టిగా లాగారు వెనక్కి ఆవిడ పాపం. ఆవిడ దూకుతాను అంటుంది, వీళ్ళు లాగుతారు. అప్పుడు నందుడు వచ్చి, ఏమిటే ఈ పిచ్చ, నువ్వు కూడా దూకితే నన్నెవరు రక్షిస్తారు రేపొద్దున్న, ఆగు మనం కుర్రాన్ని రక్షించుకునే మార్గం చూద్దాం అని ఆయన ఏడ్చాడు. నందుడు కొంచెం గంభీరంగా ఉంటాడు, ఆయన ఏడ్చాడు. ఇలా దూకడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళని వెనక్కి లాగేవాళ్ళు. వీళ్ళందరినీ చూచి బలరాముడు చిరునవ్వు నవ్వుతూ, అంత కొట్టితనం అమ్మా నువ్వు ఊరుకో అన్నాడు. అది నువ్వు అలా అంటావు, మా అబ్బాయి అక్కడ అలా అయిపోతుంటే అంది ఈవిడ మళ్ళీని. ఇవన్నీ ఒక పావు గంట 20 నిమిషాల సేపు ఈ నాటకం అంతా నడవనిచ్చాడు కృష్ణుడు. అన్నీ ఇలా చూస్తూ ఏం అడగనట్టుగా మళ్ళీ పరిశీలించి కళ్ళు కొంచెం చికిలించి చూసి ఆ తర్వాత, సందేహం లేదు నా కోసం మా అమ్మ మా నాన్న అవసరమైతే మడుగులో దూకడానికి కూడా సిద్ధపడుతున్నారు. మొత్తం మీద జ్ఞానంతో ఎరిగిన బలరాముడు ఒక్కడ దక్క తక్కిన వారందరూ నా కోసం ఏడుస్తున్నారు అని గ్రహించాడు ఆయన. గ్రహించి ఇంకెందుకు పాప ఈ వెర్రి తల్లిని ఏడిపించడం, మరీ ఎక్కువ ఏడిపిస్తే ఆవిడకి గుండె ఆగిపోతుంది అని పరీక్ష ఆపాలి అనుకున్నాడు ఆయన. కాసేపు పరీక్షించాడుగా, పరీక్ష ఎక్కువసేపు ఉండకూడదు, ఎంతసేపు ఉండాలో పరీక్ష అంతసేపు, యావత్ జీవితం పరీక్ష అయితే తట్టుకోలేదు. అందుకని టక్కు నేను చేశాడు. అప్పటిదాకా ఇలా తలకాయ వంచేసినట్టు మధ్య మధ్యలో దొంగతూపులు చూస్తున్నవాడు కాస్త అమాంతంగా తలెత్తాడు. మరి ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. పెంచడంతో ఆ పాము శరీరంలో సాగిపోయింది, రబ్బరు సాగినట్టుగా దెబ్బకి వాడు తట్టుకోలేక కకావికలై విడిచిపెట్టేసి మళ్ళీ మీదకు బుస్సుమని వచ్చాడు. రాగానే ఇందాకలదాకా కాసేపు సరదా కోసం నటించాన్రా, రారా మహానుభావ కాళీయా అని వాడు తోక ఎడంచెత్తో పుచ్చుకుని ఆ తోకని గిరగిరగిరగిరా తిప్పి విసిరి అవతల పారేశాడు. వాడు మళ్ళీ ముందుకు వచ్చాడు, మళ్ళీ తిప్పాడు. ఇలా 100 పర్యాయములు ఆ జగజ్జట్టి రెట్టించిన విక్రమంతో విసిరేశాట. అయినా వాడు మొండిగా మళ్ళీ మీదకి వచ్చాడు. రాగానే ఆ తోక పుచ్చుకుని ఝామ్మని వాడి పడగల మీద ఎక్కి దూకాడు. వాడికి 105 పడగలు ఉన్నాయి. ఆ పడగలు చాలా విశాలంగా ఉన్నాయి. ఆ పడగలో పెద్ద అద్భుతమైన వేదిక, నృత్యం చేయడానికి పనికొచ్చే వేదికలో ఉందట. ఈ వేదిక మీదకి ఎక్కి ఈ నృత్యం మొదలెట్టాడు. ఏం అద్భుతంగా రాశారో పోతన గారు తెలిసే అక్కడ ఆ నృత్యము, ఆ వేదిక, అక్కడున్న వాతావరణాన్ని అపూర్వంగా వర్ణించాడు ఆయన. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా, ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాక, దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా, చరచెంచరీక సాధు బృందావన చరచెంచరీక గానంబు గాయక సుగానంబుగా, పద్మరాగాది రత్న ప్రభాసమాన పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిఫణా మంటపమున నలిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే ఏ. ఎప్పుడైనా నృత్యం చేయాలంటే ముందేముండాలి? వేదిక ఉండాలి. ఈ కాళీయుడికి 105 పడగలు ఉన్నాయి. ఈ పడగలకి పైన మణులు ఉన్నాయి. పెద్ద పెద్ద పాములకి ఏముంటాయి పైన మణులు ఉంటాయి. ఆ మణులు కూడా ఒక మణి కాదు, ఒక మణిమో పద్మరాగం, ఒకటి ఇంద్రనీలం, ఒకటి గోమేధికం, ఒకటి పుష్యరాగం, ఇలా నవరత్నాలు ఉన్నాయి నెత్తి మీద. ఈ నవరత్నాల్లో పద్మరాగం ఎలా ఉంటుంది? ఎర్రగా, ముత్యం వజ్రం తెల్లగా ఉంటాయి. ఇలా పచ్చ పచ్చగా ఉంటుంది. ఇంద్రనీలం నీలపు రంగులో ఉంటుంది. ఇప్పుడు ఈ కృష్ణుడు ఈ మణులతో కూడిన పడగల మీద నృత్యం చేస్తున్నాడు. నృత్యం చేస్తున్నప్పుడు చూడటానికి ఎలా ఉందనమాట, ఒక కాలేమో పద్మరాగం ఉన్న పడగ మీద పెట్టాడు అనుకోండి, అప్పుడు ఎర్ర రంగు ఆగిపోయి పక్కన ఉన్న నీలపు రంగు బుస్సుమని మీద పడింది. ఇప్పుడు నీలం మీద కాళేస్తే ఇంకో ఎర్ర రంగు. అంటే మనం డిస్కో డాన్స్ చేసేటప్పుడు కింద చూసారు రకరకాల లైట్లు వేస్తారు, ఆ లైట్లు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఈ మణులలో ఒక మణిని నొక్కడం, ఇంకో మణి కాంతి పడేలా చూడటం, రకరకాల రంగులు ముఖం మీద పడేలాగా చూసుకుంటూ పద్మరాగముల వంటి రత్నములతో ప్రకాశిస్తున్న కాళీయుని యొక్క పణముల పడగల మంటపం మీద పద్మాక్షుడు శ్రీకృష్ణుడే ఒక విఖ్యాత నర్తకుడు నిత్య నైపుణ్యంతో నృత్యం చేశాడు. అంటే వేసిన స్టెప్ వేయటం లేదు, అలా నృత్యం చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే వేదిక ఒకటే కాదు కదా, నృత్యం చేయాలంటే ఏమేమి ఉండాలి? ముందు మృదంగ శబ్దం ఉండాలి. యమునా నదిలోంచి కెరటాలు పైకి లేస్తున్నాయి. ఆ కెరటముల శబ్దమే సరస మృదంగ ఘోషం, మృదంగ శబ్దంగా భావించాడు. యమునానది సమయానికి కెరటాలు విసురుతూ ఆయనకి మృదంగ వాద్య సహకారం ఇచ్చిందనమాట. ఇంకా పాట కావాలి కదా. ఆ బృందావనంలో ఉన్నటువంటి చెట్ల మీద పువ్వుల్లో ఉన్నటువంటి తుమ్మెదలు జమ్మని జంకారం చేస్తున్నాయి. దాంతోపాటు ఇంకా కొన్ని రకాల పిట్టలు కూడా, ఈ బెగ్గురు పక్షులు వంటివి కూస్తున్నాయి. ఈ తుమ్మెదలు పక్షులు వీటి యొక్క కోతలు గాయక సుగానంబు కాగా, గాయకులు పాడుతున్న పాట కింద భావించాడు ఆయన. ఇంకా స్థాళ శబ్దాలు కదా కావాలి కదా. అందులో కమనీయ మందు శబ్దంబులు తాళ శబ్దములు కాగా, మధ్య మధ్యలో ఈయన నృత్యం చేస్తున్నప్పుడు కాళ్ళకున్న గజ్జలు గల్లు గల్లు అంటున్నాయి, అవే పెద్ద పెద్ద తాళాల శబ్దం, తాళం వేసినట్టుగా అనిపిస్తున్నది. ఇంకా పాట ఉంది, తాళం ఉంది, వేదిక ఉన్నది, మృదంగ శబ్దం ఉంది, అయినప్పటికీ ప్రేక్షకులు లేకపోతే నృత్యం చేయలేరు. పౌరాణికుడు ఎంత గొప్పవాడైనా వినేవాడు లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు. అందువల్ల ఈయనకి ఆడియన్స్ కూడా కావాల్సి వచ్చారు. వాళ్ళు ఎవరట, దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా, పై నుంచి దేవతలంతా వచ్చి ఎదురుగుండా నిలబడి ఈ నృత్యం చూస్తున్నారు. ఆ చూస్తున్న దేవతలే సభలో కూర్చున్న జనులు. ఇలా జనులుండగా పాట ఉండగా తాళ శబ్దం ఉండగా పాటతో పాటుగా మృదంగ శబ్దం ఉండగా మంచి వేదిక ఉండగా ఆ వేదిక కూడా రత్నాలతో మెరిసిపోతున్న తళుక్ 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 అనే కాంతులతో ఆనందాన్ని కలిగిస్తున్న వేదిక ఉండగా నిత్య నైపుణ్యంతో వేసిన అడుగు వెయ్యకుండా అపూర్వ రీతిలో నటరాజే నేను, నేనే నటరాజు అన్నట్టుగా నృత్యం చేశాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు అనంతుడు శ్రీకృష్ణుడు. ఈ నృత్యం చేస్తున్నప్పుడు వీడు ఎప్పుడన్నా పడగ పైకెత్తితే ఆ పడగ మీద పటక్కును దెబ్బ కొట్టేవాడు. దాంతో మొదట్లో నోట్లోంచి విషం కక్కాడు. ఆ విషం క్రమంగా అయిపోయింది. కొంతసేపటికి విషం బదులు ఏమైంది, నెత్తులు కొక్కుకోవడం మొదలుపెట్టాడు. కాసేపటికి పడగలన్నీ ఎండలో తిరుగుతున్న తామర తూడుల్లో వాడిపోయాయి. ఇంతకు పూర్వం పడగలు మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి, అవన్నీ వడిలిపోయి వేళ్లాడిపోయాయి. ఇంకా వాడి పని అయిపోయింది, వాడు హడిలిపోయాడు. ఇంకొక 10 నిమిషాలు ఇలా నృత్యం జరిగితే చచ్చిపోతానని వాడికి అర్థమైపోయింది. అప్పుడు వాడు లోపల లోపల ఏడ్చాడు, దేవతలు కూడా నా విషాగ్నిజ్వాలలు తగలగానే వెంటనే మలమల మాడి చచ్చిపోతారు, అమృతం తాగిన దేవతల్ని కూడా చంపేంత విషం నా దగ్గర ఉన్నది, అటువంటిది ఈ పిల్లవాడొక్కడు నా విషాన్ని తట్టుకుని నా పడగల మీద ఎక్కి నటిస్తున్నాడు, నన్ను చితక్కుట్టేస్తున్నాడు, ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది, సందేహం లేదు. నాకు ఒకప్పుడు నారదుడు చెప్పాడు, నువ్వు అహంకరిస్తావు, ఏదో ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చి నిన్ను తన్నుతాడని. ఆనాడు నారదుడు చెప్పినటువంటి ఆ వాసుదేవుడు ఇతడై ఉంటాడు, కానీ సామాన్యుడైతే నా పడగల మీద ఇలా నృత్యం చేసి నా పడగలు చెతకబొడిచి నా నెత్తురు కక్కించే పని చెయ్యలేడు. ఏతడు సర్వచరాచర భూతే సుండైన హరియే, సందేహం లేదు, ఏతడు సకల ప్రాణులను సృష్టించిన మహాత్ముడు, సర్వభూతాత్మకుడు, విశ్వభూతాత్మకుడు శ్రీకృష్ణుడే, హనుమంతునికి ముందు కుప్పిగంతులని అటువంటి విశ్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ముందు నేను ఎగిరి గంతులేశాను ఆ పిచ్చాడిని, శ్రీహరి వాసుదేవ రక్షించు బాబోయ్ అని శరణాగతికి వెళ్ళిపోయాడు. చావు దెబ్బలు తగలగానే వెంటనే అలిసిపోయి ప్రాణాన్ని రక్షించుకోవడానికి హరీ రక్షించు అన్నాడు. ఈలోపు ఇతని భార్యలు ఉన్నారన్నానుగా 101 మంది, వాళ్ళంతా వాసుకి, సౌగంధిక, జగద్వతి, భగవతి, హరిద్వ్రతి, మాణిక్యాంబ ఇత్యాది స్త్రీలు 101 మంది భార్యలు, వాళ్ళంతా ఆ పావు రూపాలు విడిచిపెట్టి మానవ స్త్రీ రూపాలు ధరించి పొరుగు పొరుగున నీళ్లలో నడుచుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు చుట్టూ చేరి 2 చేతులు తోడించి ప్రభు ప్రభు రక్షించు రక్షించు అన్నారు. ప్రభు వాసుదేవ శ్రీమన్నారాయణ పరంధామ, మా భర్త నీ మీదకి వస్తున్నప్పుడే మాకు నువ్వు పరమాత్ముడు అని తెలుసు, మేము చెబుతూ ఉంటే వినిపించుకోకుండా, మేము వారిస్తూ ఉంటే ఆగకుండా ఇక్కడికి వచ్చాడు, ఇతనికి తగిన శాస్తి చేశావు, మమ్మల్ని క్షమించు, మా భర్తని మళ్ళీ మాకు తిరిగి, ఎంత దుర్మార్గుడైనా భర్త భర్తే, భర్త లేని స్త్రీకి విలువ లేదు, మేము పతివ్రతను ఆయన లేకుండా ఒక క్షణం ఉండలేము, మా భర్త అదృష్టవంతుడు, ఎందుకు అదృష్టవంతుడో తెలుసా, ఎన్నడునైనా ఎట్టి తపంబు చేసెను కొయ్యి పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువకాని నేవు నేడిట్టి విధంబునం పడగలెక్కి నటించదవు. మా ఆయన చాలా అదృష్టమే చేసుకున్నాడు, దెబ్బలు తింటే తిన్నాడు కానీ అతను అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా, కొన్ని వేల సంవత్సరాలు చేసిన యోగులకు నీ దర్శనం లభించదు, నీ పాదస్పర్శ వాళ్ళకు అందదు. అహంకారం వల్ల మా ఆయన నీ పాదస్పర్శ రుచూశాడు. ఈతడి పడగల మీద నువ్వు కాళ్ళు పెట్టి నాట్యం చేస్తున్నావు, నృత్యం చేస్తున్నావు అంటే వీడి తలకాయలన్నీ పవిత్రమైపోయాయి. ఒకటి ఆలోచించు, నువ్వు పాదం పెట్టని క్రితం వీడు పాపాత్ముడు, కానీ ఇప్పుడు నువ్వు నీ పాదం పెట్టావు. నీ పాదం నుంచి గంగే పుట్టింది. గంగను సృష్టించిన పవిత్రమైన నీ పాదం మా వాడి నెత్తి మీద పెట్టాక మా వాడి శిరస్సు ఏమవ్వాలి, పవిత్రం అవ్వాలి. అప్పుడు నువ్వు వాడు చంపడానికి వెళ్ళేది, వాడు పరమ పుణ్యాత్ముడు. ఇంత పూర్వం పాపాత్ముడే, ఇప్పుడు పుణ్యాత్ముడు. నీ స్పర్శ తగిలాక ఇంకా వాడు పాపాత్ముడు ఎలా అవుతాడు? ఒకవేళ నీ స్పర్శ తగిలిన వాడు పాపాత్ముడైతే అప్పుడు నువ్వు భగవంతుడు ఎలా అవుతావు? కాబట్టి మా ఆయన నెత్తి మీద ఆడినందుకు మాకు ఆనందమే, కానీ పూర్తిగా ప్రాణం పోగొట్టకుండా రక్షించు తండ్రి. మాకు ఎప్పుడో తెలియని వయసులో చిన్నప్పుడే పెళ్లి చేసేశారు, అప్పుడు ఈయన పెళ్లి చూపులో చూడకుండా చేసేసుకున్నాం. ఆ పెళ్లి పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి అన్నారు. ఇది కొంచెం వ్యంగ్యం కూడా ఉంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు భర్తల మొహాలు చూడకుండా ఏదో పెళ్ళి అంటే పెళ్ళని చేసేసుకునేవారు. పాప ఇప్పటికి వదిలేనేమిటి, ఏడాది ముందు ఫోన్లో మాట్లాడుకుని ప్రపంచం అంతా తిరిగి ఆఖరి నామకే వస్తే పెళ్లి కాదుగా.